பத்ரம் கர்ணேபிஷ்ருணுயாமதேவாஹ பத்ரம் பஶ்யேமாக்ஷபிர்யஜித்ராஹ ஸ்திரைரங்கைஸ்துஷ்டுவாகும்ஸஸ்தனூபிஹ வ்யஷேமதேவஹிதம் யதாயுஃ ஸ்வஸ்தி ந இந்த்ரோ வ்ருத்தஶ்ரவாஹ ஸ்வஸ்தி நஃ பூஷா விஶ்வமேதாஹ ஸ்வஸ்தி நஸ்தார்க்ஷோ அரிஷ்டநேமிஹ ஸ்வஸ்தி நோ ப்ருஹஸ்பதிர் ததாது ஓம் ஶாந்தி ஶாந்தி ஶாந்திஹ.
மூடவ முண்டகம் மொதட்டி கண்டம் ரெண்டவ மந்திரம்.
காமான்ய காமயதே மன்யமானஹ ச காமபிர் ஜாயதே தத்ர தத்ர பர்யாப்த காமஸ்ய க்ருதாத்மனஸ்து இஹைவ ஸர்வே ப்ரவிலீயந்தி காமாஹ
அங்கிரசுல வாரு நிஷ்காம உபாசுகுலக்கி சகாம உபாசுகுலக்கி உன்னட்டுவன்டி பேதான்னி செப்துன்னார் இக்கட. நிஷ்காம உபாசன அண்டே எட்டுவன்டி பிராபஞ்சகமைனட்டுவன்டி கோரிக்கல் லேக்குண்ட ஈஸ்வரார்ப்பண புத்தித்தோ தன கர்த்தவியானி நிர்வர்த்திஸ்து பிரசாத புத்தித்தோ ஆ கர்மஃபலான்னி தீசுகுண்டு சித்தசுத்தி வைராக்கியம் கோசம் எவரைத்தே ஆ பகவந்துண்ணி உபாசன சேஸ்தாரோ வாழ்ளு நிஷ்காம உபாசகுலு. వాళ్ళకి ఈ జన్మలోనే జీవన్ముక్తి లభించడం గాని లేకపోతే బ్రహ్మలోకాన్ని పొంది క్రమముక్తిని పొందడం గాని జరుగుతుంది నిష్కామ ఉపాసకులకి. సకామ ఉపాసకులైతే స్వర్గలోకానికి వెళ్ళి ఆ పుణ్యాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకంలోకి వస్తారు. అందుకని కర్మకాండలో సకామంగా ఈ ప్రాపంచిక కోరికల కోసం ఈ ఐహిక సుఖాల కోసం ఈ సంబంధ బాంధవ్యాలన్నిటినీ క్షేమంగా ఉంచుకోవడం కోసం పుణ్యం కోసం పురుషార్థం కోసం ఎవరైతే చేస్తారో ఆ సకాములు ఆ పరమ ఉన్నత గతిని పొందలేరు. మళ్ళీ మనుష్య జన్మ ఎత్తాల్సిందే. మనుష్య జన్మో ఏ జన్మో చెప్పలేం. అందుకని ఆ సకామ ఉపాసన వలన దాని యొక్క బలహీనతలు ఏమిటి, లిమిటేషన్స్ శాస్త్రంలో చెప్పబడింది. నిష్కామ ఉపాసన వల్ల భక్తి వల్ల ప్రయోజనం ఏమిటి, ఉన్నతమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది, అటువంటి కర్మ బంధాన్ని కలిగించదు, మోక్ష కారణం అవుతుంది. అందుకని మన గృహస్థాశ్రమ కర్మలు చేస్తూనే మన మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే కూడా ఏమని అడగాలి, పరమాత్ముణ్ణి నాకు చిత్తశుద్ధిని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు అని అడగాలి. అదే నిజమైనటువంటి సుఖాన్ని ఇచ్చేది. కాబట్టి ఈ యొక్క రెండవ మంత్రంలో అన్యః కామాః కామయతే మన్యమానః. కొంతమంది ఈ యొక్క కోరికలను తలపోస్తూ ఉంటారు. అంటే ప్రాపంచికమైన కోరికలు, అది పొందాలి ఇది పొందాలి అనేటటువంటి భావన అన్నమాట. మన్యమాన అంటే అదే ఆలోచనలో ఉంటూ ఉంటారు. నిరంతర ధ్యానం, మరి దేని గురించి ధ్యానం చేస్తారో లేదో కానీ ప్రాపంచిక సుఖాల కోసం ధ్యానం నిరంతరం సదా జరుగుతుంది. అందులో కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనే ప్రాబ్లం ఉండదు. దేవుని గురించి ధ్యానం చేయాలంటే కాన్సన్ట్రేషన్ కష్టం, కానీ ప్రాపంచిక విషయాల కోసం ధ్యానం చేయడంలో కష్టపడవలసిన పనే లేదు. ఉంటుందండి, ఉండనే ఉండదు. కామాన్య కామాన్ కామయతే, కామాన్ అంటే ఈ వస్తువులను, ప్రాపంచికమైన భోగాల కోసం ఏ ఏ వస్తువుల వల్ల అయితే మనకు సుఖం కలుగుతుందో ఆ వస్తువులని ఇష్టపడటం. కామాన్ కామయతే అంటే ఇష్టపడడం, కోరుకోవడం, ఇచ్ఛ అంటాం. అంటే ధ్యానం చేయడం అన్నమాట ఆ వస్తువుల గురించి, ఎప్పుడొస్తుందో ఎప్పుడొస్తుందో నాకు ఎప్పుడొస్తుందో అనేటువంటి చింతన. మన్యమాన ఏమిటా, వాళ్ళకి ఏమవుతుంది, జాయతే తత్ర తత్ర, వాళ్ళు మళ్ళీ ఏ ఏ కోరికలతో వాళ్ళు ఈ శరీరాన్ని వదిలిపెడతారో మరి ఆ కోరికలను తీరాలి కదండి, దానికోసం మళ్ళీ అక్కడక్కడే ఆ కోరికలు తీరడానికి కావలసినటువంటి ఏదైతే అట్మాస్ఫియర్ ఉంటుందో, మనిషి శరీరమో జంతువుల శరీరమో పక్షుల శరీరమో కీటక శరీరమో ఆ శరీరాల్లో పుడతారు. ఎందుకంటే ఆ జీవుడు కోరినటువంటి కోరిక ఆ శరీరం ద్వారా ఆ యొక్క దేశంలోనే ఆ వాతావరణంలోనే అది పూర్తవుతుంది. అందుకని మనం ఇచ్చా కోరికలు కోరేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనకు తెలియదు. అందుకని గరుడ పురాణం, కార్తీక పురాణం ఇవన్నీ చెప్పబడినాయి. ఏ నీ మనస్సు ఎటు ఆలోచిస్తే అటువైపే వెళుతుంది నీ నెక్స్ట్ జన్మ కూడా అని, జాగ్రత్తగా ఆలోచించు అని చెప్తారు. తత్ర తత్ర జాయతే కామభి, ఆ కోరికలతో వాళ్ళు ఆ శరీరాలని పొందుతారు అన్నారు. కానీ బట్ తూ అన్నారు, సహా కామభి జాయతే తత్ర తత్ర. ఈ రెండు మూడో లైన్ నాలుగో లైన్లో చెప్పింది ఏమిటి, నిష్కాములు అన్నమాట. వాళ్ళ గురించి చెప్తున్నారు ఎవరు వాళ్ళు, పర్యాప్త కామస్య, పర్యాప్త కామం, నాకే కోరికలు లేవండి నాకు చాలు అనేటువంటి మనస్తత్వం. పర్యాప్తం అంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు నాకు. పర్యాప్త కామ, ఏ కోరికలు లేనటువంటివి, ప్రాపంచ కోరికలు లేనటువంటివి, చాలండి చాలు అని చెప్పడం, ఎనఫ్ ఎనఫ్ అని చెప్పాలి. ఎవరైనా ఏదన్నా ఇస్తే నాకెందుకండి వద్దండి అని చెప్పాలి. ఎవరైనా అడిగితే చాలు కదా అని చెప్పి మనం చూస్తుంటాం. అందుకే నిజంగా వైరాగ్యం కలిగిన వ్యక్తి ముముక్షు సాధ్యమైనంత వరకు అన్నిటిని నిరాకరిస్తుంటాడు. ఎందుకంటే అన్ని బంధకారణమే, అన్నీ బంధకారణమే. ఎవరో ఏదో ఇస్తారు వాడుకోండి ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని రక్షించలేక మనకు ఇంకేమి కష్టపడతామో, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, దానికి ఏదైనా రిపేర్ వస్తే మళ్ళీ చేయించుకోవాలి, లేనిపోని తంట మనకు. అందుకని విషయాల మీద కోరిక లేకుండా ఉండడం అనేటువంటిది చాలా కష్టం. అది మన ముందుకు వచ్చినప్పుడు కూడా నిరాకరించగలిగే శక్తి ఉండాలి, అది వైరాగ్యం అంటే. ఎందుకంటే ఈ వస్తువు నాకు దుఃఖాన్నే కలిగిస్తుంది, నాలో ఇంకా కోరికలు పెంచుతుంది, ఆ కోరికలు పెంచడం వల్ల దుఃఖం కలిగిస్తుంది, ఇంకా దుఃఖం పెరుగుతుంది నాకు, కాబట్టి నాకు వద్దు అని చెప్పాలి. సాధ్యమయ్యే పనేనా, ముముక్షుకి సాధ్యం అవుతుంది, నిజమైన ముముక్షుకి సాధ్యం. పర్యాప్త కామస్తు, ఎలా చెప్పగలుగుతాడండి పర్యాప్త కామ అంటే, ఆప్త కృతాత్మన పర్యాప్త కామస్య సర్వే కామా ఇహ ఏవ ప్రవిలీయంతే. ఏ మనిషి అయితే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో ఇక్కడ, ఇహ ఏవ ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో, ఎలా పొందుతాడండి, శాస్త్రం చదివి గురువు దగ్గరికి వెళ్ళి, ఇహ ఏవ ఎవరైతే కృతాత్మన అంటే, కృతాత్మన అంటే ఏమిటి, పొందవలసిన దాన్ని పొందాడు అని అర్థం, సాధించవలసిన దాన్ని సాధించాడు, పరిపూర్ణతని పొందాడు, అది కృతాత్మన అంటే. పురుషార్థాన్ని తెలుసుకొని ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి పురుషార్థాన్ని ఇక్కడే పొందాడనమాట. ఇహ ఏవ కృతాత్మన పర్యాప్త కామస్య, అతనికి ఏమవుతుంది, సర్వే కామాహ ప్రవిలీయంతే, అన్ని కోరికలు కూడా ఈ యొక్క ఆత్మకామలో లీనమైపోతాయట, ఇంకా అతనికి ఎటువంటి కోరికలు ఉండవు. అందుకని ఈ యొక్క మంత్రం బృహదారణ్యకోపనిషత్తులో కూడా చెప్పబడింది. ఆత్మకాముడే అకాముడు, ఎవరైతే ఆత్మని పొందాలని కోరుకుంటాడో అతను అకామహ అన్నాడు, కోరికలు లేనివాడైపోతాడు. కోరికలు లేనివాడైపోవడం అంటే ఏమిటి, ఆప్తకామహ, అన్ని కోరికలు పొందినవాడని అర్థం. ఎందుకంటే ఆ ఆత్మ జ్ఞానం అంత పరిపూర్ణతనిస్తుంది అని అర్థం. అక్కడ అర్థమైందా, ఏమండి కోరికలన్నీ పోతే మనం ఎట్లా జీవిస్తామండి అనుకోడు. కోరికలన్నీ తీరుతున్నా కూడా అతృప్తిగా ఉన్నారు కదా మనుషులందరూ, కోరికలన్నీ తీరుతున్నా కూడా ఎంత అతృప్తిగా ఎంత దుఃఖంలో ఉన్నారు, ప్రపంచంలో చూస్తున్నాం కదా. బిల్ గేట్స్ అడగండి, డబ్బులు చాలా నీకని అడగండి, ఆహా ఇంకా కావాలంటాడు. ఎంత ధనవంతుడైనా అడగండి, డబ్బులు చాలండి నేను సంపాదించింది చెప్పి అనమానండి అనడు. అంటే ఏమిటి, ఇంకా డిజైర్ ఫుల్ఫిల్ కాలేదని అర్థం. మనకు ఆశ్చర్య వేస్తుంది, ఇంకా ఎందుకండి వాడికి ఆశ అంటాం మనం. చూసారా, ఎవరైనా బాగా డబ్బుండి ఇంకా సంపాదిస్తుంటాడు, రెండు చేతులు అన్ని మోసాలు చేసి, ఇంకా ఎందుకండి ఆయనకి అన్నీ ఉన్నాయి కదా ఎందుకండి అంటే, మనం అనుకుంటాం ఎందుకండి అని చెప్పి. ఆయన మనిషి ఇంటర్వ్యూ చేయండి, తృప్తి లేదు మనిషికి. అదే ఆత్మకాముడైతే, ఆత్మే పరమార్థం నాకు ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అని కోరుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఇంకే కోరికల మీద ధ్యాస ఉండదు. ఆత్మకామహ అకామహ, అకామహ ఆప్తకామహ అయిపోతాడు. ఆప్తకామహ అంటే ఏమిటి, అన్ని పొందినవాడైపోతాడు. ఆప్త అంటే ఏమిటి, పొందడం. వీళ్ళన్నీ పొంది ఆయాసంతో కష్టపడి సంపాదిస్తే తృప్తి పొందాము అనుకుంటూ ఇంకా తృప్తి లేదని చెప్పి ఎలా బాధపడుతున్నారు. ఇతను ఏం పొందకుండానే, ఏమి ఆయాసపడకుండానే తృప్తి పొందుతాడు. కష్టపడక్కర్లేదండి, ఆయాసపడక్కర్లేదు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చెమట ఓడిచి పనిచేయాల్సిన పని లేదు. ఇంత సంపాదిస్తే ఇప్పుడు చూసారు కదా అంబానీలు వాళ్ళ బ్రదర్స్ ప్రాపర్టీ కోసం ఎంత, అంత టాటా ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం, అంబానీ ఫ్యామిలీ ఒక ప్రాబ్లం. డబ్బు ఎక్కడ ఉంటే, ధనం ఎక్కడ ఉంటే అక్కడ సమస్య ఉండి తీరుతుందండి. ధనం ఉన్న చోట సమస్య ఉండి తీరుతుంది, ఎందుకంటే ధర్మం ఉండదు అక్కడ. ధనం ధర్మం రెండు ఉన్న చోట ఆ ధనం శ్రేయస్సు, ధనం మాత్రమే ఉంటుంది ధర్మం ఉండదు. మనుషుల్లో నీతి నిజాయితీ ధర్మం లేకపోతే ఏమవుతుందంటే, ఆ ధనం మనిషిని కృంగదీస్తుంది, పతనం చేస్తుంది, దుఃఖానికి పరమ దుఃఖానికి కారణమవుతుంది. అందుకని ఆప్తకామహ అన్నాడు. ఏమీ లేకుండా చెట్టు కింద కూర్చున్న సన్యాసి అన్ని వదిలిపెట్టి, సంసారము పిల్లలు ఎల్లా ఇవన్నీ లేకుండా, కోరికలు లేకుండా, బంగ్లాలు లేవు, కార్లు లేవు, ఏమీ లేవు, ఒకటే యూనిఫాము, తృప్తిగా ఆనందంగా ఎప్పుడూ చీర్ఫుల్ ఫేస్, ఏమిటండి సీక్రెట్ నా. అది మన శాస్త్రంలో ఉన్నటువంటి సీక్రెట్. ఒకడేమో అన్ని వదిలిపెట్టి ఆనందంగా ఉన్నాడు, ఒకడేమో అన్ని ఉండి కూడా దుఃఖంగా ఉన్నాడు. విచిత్రంగా లేదు, సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇదే. మనం ఏమనుకుంటాం, అన్నీ ఉంటే ఆనందంగా ఉంటాడు అనుకుంటాం మనం. మన శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ దేశంలో ఈ కల్చర్లో ఈ సంస్కృతిలో ఏం చెప్తామో తెలుసా, అన్నీ త్యాగం చేసిన వాడికే సుఖం లభిస్తుంది అనేటువంటిది మన స్లోగన్. మన స్లోగన్ అంటే మన భారతదేశంలో చెప్పేటటువంటి స్లోగన్ ఏమిటది, ఎవరైతే అన్ని కోరికలను త్యాగం చేస్తాడో, చేసి ఆత్మను పొందుతాడో అతను నిత్య సంతోషి, అతనే సుఖి అని చెప్పి చెప్తుంది. అన్ని వదిలిపెట్టినవాడు ఎవరైతే అన్ని కావాలని కోరుకుంటాడో ఆవిడ దుఃఖి అని చెప్పి చెప్పింది. ఏమండి ఇప్పుడు ఆ చెప్పిన స్టేట్మెంట్ మన కళ్ళారా చూస్తున్నామా లేదా? కాబట్టి వేదంలో చెప్పేది పరమ సత్యం. అదే విదేశాలకు వెళ్ళండి, అన్ని త్యాగం చేస్తే సుఖం అనరు, అన్ని సంపాదించుకుంటే సుఖం అంటారు, వాళ్ళ స్లోగన్ అది. అన్ని సంపాదించుకొని కూడబెట్టుకుంటే సుఖం అంటారు వాళ్ళు. సీ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ కల్చర్ అండ్ దిస్ కల్చర్. అక్కడ బాగా డబ్బున్న వాడికి, ధనవంతుడికి, కోటీశ్వరుడికి విలువనిస్తారు. ఈ సంస్కృతిలో, మన సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో అన్నీ వదిలిపెట్టి త్యాగం చేసి సన్యాసి అయిన వాడికి విలువనిస్తాం. అది ఈరోజు వచ్చింది కాదండి, పరంపరగా అనాది కాలంగా వస్తున్నటువంటిది. ఎందుకంటే మన అనుభవపూర్వకంగా చూస్తున్నాం, మనం అనుభవపూర్వకంగా చూస్తున్నాం. మనం పిల్లలు ఉంటే ఆనందం అనుకుంటాడు, పిల్లల్ని కన్న తర్వాత ఆనందంగా ఉన్నావయ్యా అంటే లేదండి, లేదు మనవణ్ణి కంటే ఆనందం అనుకుంటాడు, అయిందా ఆనందం అంటే లేదన్నాడు. ఈయనకేమో పిల్లలు లేరు, పెళ్ళాము లేదు, భార్య లేదు, భర్త లేడు, గృహమే లేదు, ఏమీ లేవు, ఎలా ఉన్నాయమయ్యా హాయిగా ఉన్నాంటే పరమానందం అన్నాడు, పరమానందంగా ఉన్నాడన్నాడు. ఇదేమిటండి ఆశ్చర్యంగా ఉంది. అది కాబట్టి సుఖం ఎక్కడ ఉంది? ఆత్మకామహ. అందుకని ఇప్పుడు ఏం చేయాలి మనం? సుఖం కావాలంటే ఎక్కడ వెతకాలి? అక్కడ ఇక్కడ వస్తువుల్లో ఎతకకూడదు. జ్ఞానాన్ని పొందు, ఆత్మజ్ఞానాన్ని పొందు, నీకు నిత్యమైనటువంటి సుఖం, తృప్తి, ఆనందం. పిహెచ్ఎస్ ఏమిటి? పిహెచ్ఎస్ అంటే మర్చిపోయినాను, చాలా రోజులైంది. పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ, ఈ మూడే కదండి మనిషి కోరుకుండేది. పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ ఎక్కడ లభిస్తాయని చెప్తోంది మన సంస్కృతి, మన వేదాలు ఎక్కడ దొరుకుతుందని చెప్తోంది ఆ పిహెచ్ఎస్? నీలోనే, నీ స్వరూపమే. అది ఇక్కడ అర్థం. పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహయేవ సర్వే కామాః ప్రవిలీయంతి. ఈ ఆత్మ తృప్తిలోనే అన్ని కోరికలు లీనమై ఉన్నాయి. అంటే దేని మీద ఇంకా ఆశ కానీ ఉండదు. అంటే అన్ని అనుభవిస్తే ఎంత సంతోషం అనుభవిస్తున్నాడు మనిషి, అంత తృప్తి కలుగుతుంది మనిషికి, అంత తృప్తి కలుగుతుంది మనిషికి. ఇది సాధ్యమేనంటారా అండి అని అనిపిస్తుంది మనకు. చూడండి, ఎవరన్నా జ్ఞాని అయిన వ్యక్తి తృప్తిగా, ఆనందంగా, ఎంత సింపుల్గా ఉన్నాడో చూసి నిర్ణయించుకోవాలి మనం. అందుకనే మన వాళ్ళు చెప్తారు, ఏ తత్ర బ్రాహ్మణ ఆసం మర్షిణ యుక్త ఆయుక్త అలూక్షా ధర్మ కామాస్యు యథాతత్ర వర్తేరన్ తథాతత్ర వర్తేథాః. తైత్రీయ ఉపనిషత్తులో, శిక్షావళిలో చదవబోతున్నాం ఉపనిషత్తు, చదువుతాం. ఎలాగైతే ఈ మహాత్ములు, గొప్పవాళ్ళు ఆచరిస్తారో, జీవిస్తారో, అదే మిగతా వాళ్ళందరికీ కూడా ప్రమాణం అని చెప్పబడింది. అది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. ఏ శౌనక, ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది అంత తృప్తినిస్తుంది మనిషికి. ఆప్తకామహ అంటే ఏమిటి? తృప్తః అని అర్థం. అన్నీ కోరికలు పొందినటువంటి, తీరినటువంటి వ్యక్తి ఎవరంటే ఆత్మకామహ. ఆత్మకామహ ఈజ్ ఈక్వల్ టు అకామహ ఈజ్ ఈక్వల్ టు ఆప్తకామహ. అర్థమైందా? తర్వాత మంత్రం, మూడవ మంత్రం. నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన. యమైవేష వృణుతే తేన లభ్యః యమైవేష వృణుతే తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. చాలా ముఖ్యమైన మంత్రం. హే శౌనక, అయం ఆత్మ, ఈ ఆత్మ ప్రవచనేన న లభ్యః. నాయం అంటే ఎలా విభజించాలి? అయం ఆత్మ న లభ్యః, ఈ నా తీసుకొని దాంట్లో కలుపుకోవాలి. న లభ్యః ఏమంటే నాయం లభ్య అంటే మనకు ఇది సాంస్క్రిట్ పదాలు కొన్ని విభజించి దాన్ని ఎక్కడ అన్వయం చేసుకోవాలో చూసుకోవాలి. అయం ఆత్మ, ఏ ఆత్మని గురించైతే నేను మాట్లాడుతున్నానో ఆ ఆత్మ అని చెప్పాల, అయం ఆత్మ, ఈ ఆత్మ అంటే ఏమిటి? నిహితం గుహాయాం ఆత్మ, ఏ ఆత్మ అయితే ఈ గుహలో మనకు లబ్ధమవుతున్నదో, దిస్ ఆత్మ అని అర్థం. ఈ ఆత్మ, అయం ఆత్మ న లభ్య, ఇది దొరకదు. లభించడం అంటే అందుసారా తెలుగులో కూడా, ఇది లభించదు అన్నారు. న లభ్య అంటే ఏమిటి? లభించదు. దేని వలన లభించదు? ప్రవచనేన. ప్రవచనేన అంటే పారాయణం చేయడం వల్ల. ప్రవచనం అంటే పారాయణం చేస్తుంటారు కదండి, పారాయణం చేస్తూ ఉంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, విష్ణు సహస్రనామ, లలిత సహస్రనామ, అన్ని ఉపనిషత్తులు గడగడ గడగడగడని కంఠాభాణం చేసి చిలక పలుకుల్లాగా పలుకుతారు, అనర్గళమైన కంఠంతో ఆ మంత్రాలని జపిస్తూ ఉంటే మనకు ఒళ్ళు పులకరిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. శాస్త్రం చెప్తోంది నలభ్య, నువ్వు ఎంత పండితుడివైనా కూడా, ఎంత బాగా చదివినప్పటికి కూడా. అందుకని కంఠాపాఠం చేయడం కాదు కావాల్సింది, పారాయణం చెయ్యాలి, కానీ దాని యొక్క అర్థం తెలుసుకొని విచారణ చెయ్యాలి. ఆ విచారణ ద్వారా దాని అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకున్న తర్వాత అనుష్ఠానం ఉండాలి. ఆ ఆత్మ నేను అనేటువంటి భావనే అనుష్ఠానం కలగాలి కదా. పాపం స్వామిని చెప్తున్నారు, స్వామినికి ఆత్మ దర్శనం, మనకు మాత్రం ఏమిటన్నా, అలా అనుకోకూడదు. స్వామిని చెప్తున్నారంటే అది మన కోసమే, నన్ను ఉద్దేశించి చెప్తున్నారని చెప్పి అనుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏమనుకోవాలి? నా కోసమే, నా ముక్తి కోసమే చెప్తున్నారని చెప్పి ప్రతి స్టూడెంట్ అనుకోవాలి. కానీ ఎవరి కోసమో, పాపం ఎవరో మహాత్ముల భావన కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం చెప్తున్నారు, నేను కూడా కొంచెం పుణ్యం పొందుతాను అనుకోకూడదు. అలా అనుకుంటే కష్టం. ప్రవచనేన, పారాయణం వల్ల మాత్రమే పొందడం అసాధ్యం అన్నారు. అందుకని చాలామంది వేదమంత్రాలే కాదు, మీమాంస, వ్యాకరణం, వ్యాకరణం అంతా పాణిని సూత్రాలన్నీ కంఠాపాఠం, మీమాంస సూత్రాలన్నీ ఇక్కడే ఉంటాయి నాలుక మీదనే. నోరు తెరిస్తే సూత్రాలే, నోరు తెరిస్తే సూత్రాలు. వ్యాకరణం, మీమాంస, ఛందస్సు, అలంకార శాస్త్రం, సాహిత్యం మొత్తం, మంత్రాలన్నీ కూడా ఏది నో రుద్రం పలికితే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతాడు అనమాట జట్ లాగా. ఈస్ గ్యారంటీ అంటే ఇవాళ గ్యారంటీ ఉంది ఆత్మ లభిస్తుంది అని చెప్పి న లభ్య అన్నారు. తర్వాత న మేధయా, మేధస్సు వల్ల మాత్రమే ఈ యొక్క ఆత్మని న లభ్య అనేది అప్లై చేసుకోవాలి ప్రతి చోట. మేధస్, మేధయా న లభ్య. రెండవది, మొదటిది ఏమిటి? ప్రవచనేన న లభ్య మొదటిది, మేధయా న లభ్య. మేధస్ అంటే జ్ఞాపక శక్తి, మేధస్ అంటే గ్రంథార్థ గ్రహణం, రిసీవ్ చేసుకుంటే కెపాసిటీ, మేధస్. మేధ అంటే అందుసారా తెలుగులో కూడా, గ్రంథార్థ గ్రహణ ధారణ శక్తి, ఇందు రెండు ఉండాలి. కొంతమంది గ్రహణం చేసుకుంటారు, ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెడతారు. గ్రహణ శక్తి ఉందండి కానీ రిమెంబరెన్స్ పవర్ లేదన్నాడే. జ్ఞాపక శక్తి లేకపోతే ఏమంటే చదివిందంతా తిన్న తర్వాత అది లోపల ఉండి మనకి ఎనర్జీ ఇవ్వాలి కదండి, తిన్నదంతా ఎటుపోతుందో అనండి, శక్తే రావడం లేదన్నాడు అనుకోండి మనిషి, ప్రయోజనం ఉంటుందా? అదేవిధంగా శాస్త్రం అంతా చదువుతూ మేధస్సుతో దాన్ని గ్రహణ చేస్తున్నాడు, ధారణ చేసుకుంటున్నాడు. ధారణ అంటే ఏమిటి? రిటైనింగ్ పవర్ ఉండాలి. ధారణ అంటే రిటైనింగ్ పవర్, గ్రాస్పింగ్ పవర్, రిటైనింగ్ పవర్ పుట్ టుగెదర్ మేధస్, ఫోటోగ్రాఫిక్ మైండ్ అంటారు. ఫోటోగ్రాఫిక్ మైండ్ అంటే చూడంగానే ఒక్కసారి చదివితే చాలు. నిన్న మొన్న ఎవడో పేపర్లో చూసారా, ఎవరో చిన్న పిల్లవాడట, అన్ని భగవద్గీత 700 శ్లోకాలు కంఠపాఠం, అన్ని భాషల్లో చెప్తున్నాయట, అర్థం కూడా చెప్తాడట. అందుకని మేధస్సు వల్ల మాత్రమే ఆత్మ లభించదు. రెండవది, అందుకని ఎవరైనా మనం చూస్తే మేధా సంపన్నులను చూసి ఐసైపోవాకు, ముముక్షు, మోక్షం ఆయన జ్ఞానం వచ్చిందా లేదా అనేది కౌంట్ కానీ, ఇక్కడ ఎంత మేధా సంపన్నుడా, ఎన్ని శ్లోకాలు వచ్చా, ఆయన ఎంత పారాయణం చేస్తాడా అనేది కాదు. అర్థమైందా? అందుకని అసలు విషయాన్ని మర్చిపోకూడదు మనం. ఆ చిన్న చిన్న అట్రాక్షన్స్కి మోసపోతాం మనం, మోసపోయి అసలు గమ్యాన్ని మర్చిపోతాం. అందుకని చాలామంది పారాయణంలోనే సెలవు అంటే టైం అంతా గడుపుతూ ఉంటారు, భజన్స్లోనే, శ్లోకా చాంటింగ్లోనే. అవన్నీ దేనికండి? అందుకని కొంతమంది భజన మండలిలో చేరుతారు, భజన మండలిలో. అంటే నాడనే నేనే నిందించడం లేదు, భజన మండలి ఉన్నాయి కదా, ఇప్పుడు చాలామంది పెట్టారు కదా, వాళ్ళ పేర్లు ఏం చెప్పక్కర్లేదు. నేను వారం వారం చేరి భజన చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకేమవుతుందంటే భజన ప్రధానం కానీ క్లాసు ప్రధానం కాదు. అందుకని క్లాసు మానేసైనా భజనకు వెళ్తారు, ఎందుకంటే భజనలే ప్రధానమైపోతాయి. ఎందుకంటే దానిలోనే వాళ్ళకి తృప్తి ఆనందం. ఏం చేస్తాం, చదువు అమ్మా, ఇంకా కొంతకాలం భజన చెయ్యి, నెక్స్ట్ బర్త్ ఆల్ ద బెస్ట్ అంటాం. ఏం చేస్తాం, మనిషి మెచ్యూరిటీ అంతవరకు వాళ్ళకి. ఎందుకంటే ఏది ప్రధానమని తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఇంకా రాలేదు వాళ్ళకి, టైం పడుతుంది. అలాగే కొంతమంది సంస్కృత్ క్లాసుకు పోతారు, సంస్కృత్ చదవడానికి పోతారు. ఎందుకంటే క్లాస్ ఎగ్గొట్టైనా సరే సంస్కృత్ క్లాసుకు పోతారు. అరే సంస్కృత్ క్లాసు ముఖ్యమా, వేద విచారణ ముఖ్యమా? దట్ మీన్స్ వాట్? దే డు నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు నో ద ఇంపార్టెన్స్, ద ప్రయారిటీ ఆఫ్ ద స్టడీ అదర్ థింగ్స్. ఎందుకంటే ఇవన్నీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మనిషిని. ఒక స్టూడెంట్ అట్లాగే వెళ్ళిపోతాడు క్లాసులో, చెప్పేలా వెళ్తాడు, మరి ముందుగానే చెప్తాడు, స్వామిని నేను మధ్యలోనే వెళ్తానన్నాడు. ఏది మాండక్య ఉపనిషత్తు క్లాసులో, వేదాంతం క్లాసుకు వచ్చిన తర్వాతనే ఈ సాంస్క్రిట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. వచ్చిన తర్వాత ఏమైంది చూసారా, సాంస్క్రిట్ ప్రొడామినెంట్ అయిపోయింది, వేదాంత విచారం తగ్గిపోయింది. ఇలా జరుగుతూ ఉంటాయి, మనకు తెలియకుండానే మనమే ట్రాప్ అయిపోతాం. అందుకని ఎటువంటి వాటికి మనం ఈల్డ్ కాకూడదు. అలా ఈల్డ్ అయిపోయినామంటే ఏమవుతుంటే మన సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు చదివేది, ఎప్పుడు అర్థమయ్యేది మనకు? అందుకే ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఓన్లీ ఫర్ శ్రవణం. చేసిన భజనలన్నీ చాలు, పారాయణాలన్నీ చాలు, ఇంకా చేయాలని నీకు ఉంటే మనసు ఓకే, యు ఆర్ మెంట్ ఫర్ దాట్ ఓన్లీ, డూ దాట్. అందుకని బలవంతంగా ఏ ఒక్క గురువు కూడా మన తల మీద రుద్దరు, ఏయ్ నువ్వు చదవాల్సిందే అని చెప్పి. ఎందుకంటే నీ మనసు ఎందులో ఉంటుందో, దేని మీద ఇష్టపడుతుందో అది అక్కడికే వెళ్ళగలుగుతావు. అందుకని నెవర్ కంపేర్ ద వేదాంత శ్రవణం అండ్ అదర్ థింగ్స్. దానికి దీనికి ఎక్కడో ఎంతో దూరం ఉంది అసలు. ఎందుకు చెప్తున్నానంటే సత్సంగం కోసమో, ఒక మంచి అలవాట్ల కోసమో ఈ భజనలు చేయడమో పూజలకో వెళుతూ ఉంటాం, అలవాటు పడతాం. ఆ అలవాటు పడిన తర్వాత ఏమైపోతుందో అని చెప్పి అందులోంచి బయటికి రాలేరు. ఇంకా ఒక గ్రూప్, అది ఒక గ్రూప్, ఆ గ్రూప్లో ఉండాలి, మెంబర్గా ఉండాలి. ఎందుకంటే మా స్టూడెంట్స్ అందరూ చాలామంది ప్రతి క్లాసులో ఉన్నారట్లా. అందుకని చెప్తున్నాను అనమాట, కొంత క్లాసులు విన్న తర్వాత ఏంటంటే దీని మీద ఆశ పెరుగుతుంది, అక్కడికి పోకుండా ఉండలేరు, మధ్యలో నలిగిపోతుంటారు వీళ్ళు. ఇక్కడికి రావాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి రావాలా, అక్కడికి వెళ్ళాలని నన్ను అడుగుతారు. నేనేం చెప్తాను, ఇక్కడికే రమ్మని చెప్తాను కానీ అక్కడికి వెళ్ళమని చెప్పను కదా. అట్లా అడిగారంటే ఏమిటి ఉద్దేశం అంటే, స్వామిని పర్మిషన్ ఇవ్వండి, మేము అక్కడికి వెళ్తామనే కదా. నేను చెప్తాను, వెళ్ళిరమ్మా అంటాను. ఆ విషయం చెప్పరు, చెప్పకుండా మనసులో ఉన్నది ఇలా చెప్తారన్నమాట. అక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు, ఇక్కడికి వెళ్ళాలో తెలియటం అంటే ఏమిటి, యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద ప్రయారిటీ. మీకు అది తెలియనంత వరకు నేనేం చెప్తాను, అక్కడికే వెళ్ళు, నీ మనస్ఫూర్తిగా ఇక్కడికే వెళ్ళాలని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే రా, లేకపోతే ఇక్కడ కూర్చొని భజన మీదనే ఉంటుంది మనసు అంతా. అది ఎందుకు కదా, మేధయా నలభ్య. తర్వాత బహునా శృతేన, గీత 4 సార్లు విన్నాను, 5 సార్లు విన్నాను, 18 అధ్యాయాలు. ఆ ఉపనిషత్తు విన్నాను, ఈ ఉపనిషత్తు విన్నాను, ఆ గురువుగారి దగ్గర విన్నాను, ఈ సన్యాసుని దగ్గర విన్నాను, ఈయన దగ్గర విన్నాను, లిస్ట్ అంతా చెప్తాడు. బహునా శృతేన నలభ్య ఆత్మ. మరి ఇంకెందుకండి క్లాసుకు రావడం అంటే ఏంటి, వినాలి, మేధశక్తి కావాలి, ప్రవచనం ఉండాలి, కానీ వాటి వల్లనే నీకు ఆత్మ లభిస్తుందని చెప్పి అనుకోవాకు అని అర్థం. అర్థమైందే, బహునా శృతేన నలభ్య. మరి ఎలా లభిస్తుందండి? మేధస్సు వల్ల లభించదు, ప్రవచనం చేయడం వల్ల లభించదు, ఎక్కువగా వినడం వల్ల లభించదు. మరి ఎలా లభిస్తుంది? ఉపనిషత్తు చెప్తోంది, ఎవరైతే ఆ యొక్క ఆత్మని పొందాలి అని కోరుకుంటాడో వానికే ఈ ఆత్మ లభిస్తుందిట. యం ఏవ ఏష వృణతే తేన లభ్యః. ఎవరైతే యం ఎవరి చేతనైతే తేన ఏవ అతని ద్వారా మాత్రమే ఏష వృణతే, ఏష అంటే ఈ ఆత్మ, ఈ ఆత్మ ఏష వృణతే అంటే వృణతే అంటే ఏమిటి, కోరుకోబడుతుందో కోరబడుతున్నదో వరించబడుతుందో, నాకు ఆత్మ కావాలి కావాలి కావాలని చూసింగ్ అనమాట. వృణతే అంటే హూ చూజెస్ టు నో ద ఆత్మ, వానికి మాత్రమే లభిస్తుంది మరెవరికి లభించదు అని అర్థం. అంటే ఏమిటి, హూ హ్యాస్ గాట్ ఇంటెన్స్ డిజైర్ ఫర్ మోక్ష, వానికి మాత్రమే లభిస్తుంది కానీ మేధస్సు పారాయణం ప్రవచనం చేసేవాడికి లభించదు. మేధస్సు పారాయణం ప్రవచనంతోనే నేను ఆత్మని పొంది తీరాలి అని ఎవరైతే అనుకుంటాడో వాడికి లభిస్తుంది, అది అర్థం. ఏష వృణుతే తేన ఏవ తేన ఏవ లభ్యః. ఏష ఆత్మా వివృణుతే తాన్ తను తస్య, స్వాం తను తస్య, తస్య అతనికి, అతనికి అంటే ఎవనికి, ఏష వృణుతే ఎవరైతే ఈ ఆత్మని కోరుకుంటాడో, చూజ్ ఛాయిస్, మనకు ఛాయిస్ ఇచ్చారు కదండి, ఏమిటి నీ ఛాయిస్, శ్రేయస్స ప్రేయస్సన, మోక్షమా లేకపోతే స్వర్గమా, మోక్షం అని చెప్పి చెప్పాలి. స్వామిని ముందు చెప్తాం మోక్షం అని, బయటికి వెళ్ళంగానే స్వర్గం కోటేయకూడదు. పొలిటికల్ పార్టీస్ వాడు కూడా, వాళ్ళు వచ్చినప్పుడు రెండు పేపర్లు ఇస్తారు, ఆ పార్టీ వాడే ఇస్తాడు ఈ పార్టీ వాడు ఇస్తాడు, వీళ్ళకి వేస్తాం వాళ్ళకి వేస్తాం, ఇద్దరికి ఎట్లా వేస్తామండి, కానీ లోపల ఉంటుంది ఎవరికి వేస్తాము అని కదా తెలుస్తుంది వాడికి. అలాగే ఎవరైతే ఆత్మని పొందాలని కోరుకుంటాడో, తీవ్రమైన ముముక్షుత్వం ఉంటుందో, జిజ్ఞాస ఉంటుందో, శ్రద్ధతో వింటాడో శ్రవణం చేస్తాడో, ఆ వ్యక్తికి ఆత్మ లభించి తీరాలండి, లభించి తీరుతుంది. అంటే చాలామందికి మోక్షం కలగడం లేదంటే ఏమిటి కారణం, కోరుకోవడం లేదు వాళ్ళు అని అర్థం. అర్థమైందా, మనం తీవ్రంగా కోరుకున్నామంటే అది వచ్చి తీరుతుంది. అందుకని ఏష వృణతే తేన ఏవ తేన ఏవ లభ్య, ఏష ఆత్మా వివృణతే, అటువంటి వ్యక్తికి ఈ ఆత్మ ఏం చేస్తుంది, వివృణతే ప్రకాశతే అని అర్థం, అది ప్రకాశిస్తుంది అతనికి, రివీల్స్ అని అర్థం, ప్రకాశిస్తుంటే తెలుస్తుంది అతనికి అని అర్థం. ఎవరైతే తీవ్రంగా కోరుకుంటాడు అతనికి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే అనుగ్రహిస్తుంది, తెలుసుకునేటట్లుగా తనను వ్యక్తం చేసుకుంటుంది ఈ ఆత్మ, అది అర్థం. వివృణతే స్వం తను, ఈ ఆత్మ తన యొక్క స్వరూపాన్ని అతనికి తెలిసేటట్లుగా చేసుకుంటుంది అన్నాడు. ఎవరైతే ఆత్మను కోరుకుంటాడో ఆత్మ ఏం చేస్తుంది, ఇతనికి నేను తెలియాలి అని చెప్పి తానే, అది ఆత్మకృప అంటే. ఆత్మకృప అంటే ఏమిటి, ఇప్పుడు ఎవరైతే తీవ్ర ముముక్షుత్వంతో నేను ఈ జన్మలోనే మోక్షం పొంది తీరాలి అని కోరుకుంటాడో ఆ వ్యక్తికి ఈ ఆత్మ తన యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది, దీంట్లో సందేహం లేదు. అంటే ఏమిటి, దృఢమైనటువంటి నిశ్చయం కలిగిన వ్యక్తికి ఇక్కడే ఈ జన్మలోనే మోక్షం కలిగి తీరుతుంది, అది అర్థం. తస్య ఆ వ్యక్తికి అన్నారు, అలా కోరుకున్న వ్యక్తికి. తను అంటే ఇక్కడ తను అంటే శరీరం, లిటరల్ మీనింగ్. ఇక్కడ తను అంటే తన స్వరూపాన్ని, ఆత్మ తన యొక్క స్వరూపాన్ని అతనికి తెలిసేటట్లుగా చేసుకుంటుంది, ఎందుకంటే కోరుకున్నాడు కదా అతను, ఆత్మ తన కృపని చూపిస్తుంది అతనికి. ఇప్పుడు మనకు చూపించడం లేదంటే ఆత్మ తప్పు కాదు, అది మనం కోరుకోవడం లేదని అర్థం. మనం కోరుకోవడం జరిగినాడు కరెక్ట్గా ఆత్మ తనను రివీల్ చేసుకుంటుంది. ఎలా కోరుకుంటావు, ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని నేను కోరుకుంటున్నానంటే కాదు, కోరుకున్నాడు దానికి తగినట్టుగా నేను ఏ ఏ సాధనలు పాటించాలో అలా చేయాలి. శ్రవణేనా అన్నారు, శ్రవణం చేయాలి. ఇంకా చెప్పబోతున్నారు ఏ ఏ సాధనాలు పాటించాలి. ఇలా కోరుకున్న వ్యక్తి ఇలా కోరుకోవాలండి. ఫస్ట్ కోరుకున్న తర్వాత ఏం చేయాలి? ఆత్మ తనను తాను ప్రకాశింపజేస్తుంది అతనికంటే ఏమి చేయకుండా చేయదు. ఇంకా ప్రయత్నం ఉంది. కోరుకోవడం ఫస్ట్ స్టెప్. అర్థమైందా? తర్వాత స్టెప్ ఏమిటి? కోరుకోగానే అయిపోయిందా పని అంటే కాదు, ఇంకా ఉంది. ఇప్పుడు ఎలాగైతే పాకస్య వన్నివత్ జ్ఞానం వినా మోక్షం న లభ్యతే అని అన్నారు. వంట చేయడం కోసం బియ్యం, పప్పు, ఉప్పు, అన్ని పాత్ర, నీళ్లు అన్నీ తెచ్చిపెట్టుకున్నామండి రెడీగా. ఇంకా చెయ్యాలి వంట. అన్నీ ఉన్నాయి కదండి, నేను భోజనం చేయాలనుంది, నాకు భోజనం చేయాలనుంది, అన్నీ రెడీగా పెట్టుకున్నావు. ముఖ్యమైనది ఏమిటి? స్టవ్ కూడా ఉంది రెడీగా, అన్నీ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిప్పు, అగ్ని, పాకసి, గ్యాస్ ఆన్ చేయాలి కదా. ఆన్ చేస్తేనే కదా అన్నం ఉడుకుతుంది. పాకసి అంటే వంట చేయడానికి, పాకం అంటే వంట. వన్నీ, అగ్ని ఎంత ముఖ్యమో అదేవిధంగా ఈ ఎన్ని సాధనలు చేసి ఎన్ని సమకూర్చుకున్నప్పటికీ కూడా ఏమి, ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్, వ్రతాలు, నోములు, మౌనాలు ఇవన్నీ చేస్తుంటాం కదా రకరకాలు. సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం, ఆ నోము, ఈ నోము ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఏమిటంటే బియ్యం పప్పు చేర్చుకున్నట్టుగా అనమాట. బియ్యం పప్పు ఉప్పు అన్నీ చేర్చుకున్నట్టుగానే ఫైనల్గా వీటి యొక్క ఫలితం ఎప్పుడు కనబడుతుంది మనకు? వీటన్నిటి యొక్క వ్రతాలు, నోములు ఫలితం ఎప్పుడండి పూర్తి అయ్యేది? ఎలాగైతే వంట తయారవ్వాలి అంటే అగ్ని ముఖ్యమో అప్పుడే వంట తయారవుతుంది, అదేవిధంగా వీటన్నిటికీ ఒక పరమ గమ్యం ఏంటంటే జ్ఞానం. సోమవారం క్లాసుకు వచ్చి తీరాలండి ఎవరైనా. ఇప్పుడు రాకపోయినా 5 సంవత్సరాల తర్వాత అయినా వచ్చి తీరాలి. అరే రే రే మాకు తెలియలేదే అన్నారు. అప్పటికి మనం 5 ఉపనిషత్తులు అయిపోతాయి. చెప్తున్నా, చాలామందికి లేట్గా తెలుస్తుంది. కొంతమందికి వచ్చినా కూడా దాని ఇంపార్టెన్స్ తెలియదు. ఏదో కాలక్షేపానికి వస్తున్నాం. అరే రే ఇంతనా, ఇన్ని రోజులు మనం ఏదో కాలక్షేపం కోసం వస్తున్నాం, ఇట్లని తెలియలేదే అంటాడు. అప్పుడు 5 ఏళ్ల తర్వాత మొదలు పెడతారు అసలు స్టార్టింగ్. ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఏం చేస్తాం మరి? కాబట్టి సిన్సిరిటీ ఉండాలి, శ్రద్ధ ఉండాలి మనిషికి, ఏకాగ్రత ఉండాలి మనిషికి, తీవ్రమైన కోరిక ఉండాలి, ముముక్షుత్వం ఉండాలి. ఎవరు ఆపగలరండి ఆ వ్యక్తి మోక్షానికి చెప్పండి? ఎవరు ఆపగలరు? ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. తాం స్వనుం తస్య, అదంటే తహ, తెలుగులో అచ్చని తెలుగులో చెప్పాలంటే ఆత్మ కోసం తహతహలాడటం. తహతహలాడటం అని విన్నారా తెలుగులో? తహతహలాడుతున్నాడంటాడు. ప్రపంచం కారు కొనాలని చెప్పి తహతహలాడుతున్నాడట. ఫ్రిడ్జ్ కొనాలని తహతహలాడుతున్నాడు. తహతహలాడటం అంటే ఏమిటి? అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని ఒకటే ఆలోచన, అది తహతహలాడటం అనమాట. ఏమిటో ఈ పదం నాకు అర్థం కాదు. తహతహలాడటం ఏమిటో, అలా వచ్చింది అది అంటే దాన్ని గురించి చింతన అనమాట. అలా ఆత్మ కోసం తహతహలాడుతున్నామా? సందేహం. ఆత్మ కోసం అలా తహతహలాడితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నాడు. ఎంత శీఘ్రంగా వస్తుందంటే అంత శీఘ్రంగా వస్తుంది అని అది అర్థం. తర్వాత శ్లోకం 4వ మంత్రం. నాయమాత్మా బలహీనేన లభ్యః న చ ప్రమాదాత్ తపసో వాప్యలింగాత్ ఏతైరుపాయైర్యతతే యస్తు విద్వాన్ తస్యైష ఆత్మా విశతే బ్రహ్మధామ. కాబట్టి కిందటి మంత్రం ఏం చెప్పేశారు? మేధస్సు ప్రవచనం వితిగా వినడం వల్ల, శ్రవణం మాత్రం వల్ల రాదు. ఎవరైతే నిజంగా తహతహలాడుతాడో ఆత్మ కోసం, వానికి మాత్రమే ఈ ఆత్మ తన స్వరూపాన్ని వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఈ ఆత్మ, అయం ఆత్మ బలహీనేన న లభ్యః, బలహీనుడికి ఈ ఆత్మ లభించదు. ఏమండి, బలహీనుడికి లభించదు అంటే రేపటి నుంచి జిమ్కి వెళ్ళమంటారా మమ్మల్ని అందరినీ? జిమ్ వెళ్ళి కండలు పెంచుకోమంటారా? ఎందుకంటే బలహీనుడికి లభించదు అన్నారు కదా. ఇప్పుడేమో ఊదితే కింద పడేటట్టున్నాను, ఆరోగ్యం లేదు, నడు నొప్పి, మోకాలు నొప్పి, ఇవన్నీ ఒకసారి కీప్ ఫిట్కి పోయి వస్తాం. ఎందుకంటే ముండక ఉపనిషత్తులో చెప్పింది కదా మంత్రం, బలహీనుడికి లభించదు అని చెప్పి. కండబలమా? కండబలం కాదు, బుద్ధిబలం కావాలి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత. బుద్ధిబలం ఉండాలండి. శాస్త్రం అర్థం కావాలంటే సూక్ష్మమైన బుద్ధి కావాలి. ఇక్కడది బలం అంటే బుద్ధిబలం అని చెప్పారు. అందుకని చాలామంది అనుకుంటాం, నాకు దేవుడి అనుగ్రహం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మోక్షం కలుగుతుందో, దేవుడి అనుగ్రహం ఎప్పుడు వస్తుందో. దేవుడి అనుగ్రహం రావడం ఏమిటి అసలు? దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉన్నదండి. సూర్యప్రకాశం ఎప్పుడొస్తుందో ఎప్పుడొస్తుందో అంటాము, సూర్యప్రకాశం ఎప్పుడు ఉన్నదండి, తలుపులు తెరిస్తే కదా సూర్యప్రకాశం ప్రకాశించడానికి. అదేవిధంగా దేవుని అనుగ్రహం ఎప్పుడు ఉన్నది, ఆ దేవుని అనుగ్రహాన్ని నేను గ్రహించాలి, అది అంతే. అది గ్రహించిన రోజు నేను ఆత్మజ్ఞానాన్ని పొందుతాను. అలా చేయకుండా మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు వస్తుందో ఆ దేవుని అనుగ్రహం అండి, నింద వేయడం అన్నమాట ఇది దేవుడి మీద కదండి. అంటే ఇప్పుడు అనుగ్రహం లేదు, ఆయన బిజీగా ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళి ఉంటాడు, వచ్చిన తర్వాత అనుగ్రహం ఇస్తాడేమో అని. నిజంగా ఆలోచించండి, అది భగవంతుడిని ఇండైరెక్ట్గా నిందించినట్లే కదండి. ఒకప్పుడు అనుగ్రహించడం, ఒకప్పుడు అనుగ్రహించబోవడం ఉంటుందా భగవంతుడు? నీ బుద్ధిలో ఇంకా మెచ్యూరిటీ రాకపోగా ఆయన్ని అనుమానిస్తున్నాం మనం, ఇంకా నా మీద అనుగ్రహం కలగలేదండి భగవంతుడికి అన్నాడు. అంటే నీ కర్మాలు పరిపక్వం కాలేదు, ఆయన ఏం చేస్తాడు దానికి? మనం చేసిన కర్మల యొక్క ఫలం పరిపక్వత చెందలేదు. అది పరిపక్వత చెందనంత వరకు ఆయన అనుగ్రహించినట్లుగా కనపడుతుంది మనకు. అందుకని ఏమడగాలి భగవంతుడిని, నా కర్మల ఫలాన్ని పరిపాకం అయ్యేటట్లు చెయ్యి నాయన, నీ అనుగ్రహాన్ని నేను దర్శించేటట్లు నన్ను చెయ్యి అని చెప్పి అడగాలి కదా. ఎప్పుడూ ప్రకాశిస్తున్నటువంటి వస్తున్నటువంటి నీ అనుగ్రహాన్ని నేను గ్రహించేటట్లుగా నన్ను చెయ్యి అని అడగాలి. అదే నిజమైన భక్తుడైతే అలా అడగాలి. అయం ఆత్మా బలహీనేన న లభ్యః నచ ప్రమాదాత్. రెండవది ఏమిటి? ప్రమాదాత్ నచ ప్రమాదాత్ న లభ్యః తపసః వా అపి లింగాత్ అలింగాత్ అప్రమాదః. ప్రమాద అంటే ప్రమాదాత్ న లభ్య, అప్రమత్త అన్నమాట అవడం అన్నమాట. యాంత్రికంగా ఉండే వ్యక్తికి, యాంత్రికంగా మెకానికల్గా ఉండే వ్యక్తికి ఈ యొక్క ఆత్మ లభించదు అని అర్థం. ప్రమాదం, ప్రమాదాత్ న లభ్య. తపసః, తపసః న లభ్యః అపి లింగాత్ అలింగాత్. ఈ ఆత్మ బలహీనుడి చేత పొందబడలేదు. మరి ఎవరి చేత పొందబడుతుందంటే, ఎందుకని పొందబడటం లేదు బలహీనుడి చేత? దానికి కారణం చెప్తున్నారు. కారణం ఏంటంటే ప్రమాదం. ప్రమాదం అంటే ఏమిటండి? డేంజర్ అని అర్థం తెలుగులో. ప్రమాదం అంటే ఇంగ్లీష్లో డేంజర్ని ప్రమాదం అంటాం, అవునా? తమిళంలో ప్రమాదం వేరు. ప్రమాదంగా ఉందంటే బాగుంది అని అర్థం. అసలు ఇక్కడ ప్రమాదం అంటే ఏమిటి? నెగ్లిజెన్స్ అని అర్థం. బలహీనత ఏమిటి? నెగ్లిజెన్స్, అలర్ట్గా లేకపోవడం, మెకానికల్గా ఉండడం, అది ప్రమాద. దాని వలన అది ఒక బలహీనత. అర్థమైందా? ఆ బలహీనత ఉన్నవాడికి, నెగ్లిజెన్స్ ఉన్నవాడికి, అలర్ట్నెస్ లేనివాడికి ఈ యొక్క ఆత్మ లభించదు. తపసా, తపస్సు అంటే జ్ఞానం. జ్ఞానం అంటే స్కాలర్షిప్ అన్నమాట. ఇక్కడ జ్ఞానం అంటే స్కాలర్షిప్. బాగా చదివి ఆ కాలేజీలో ఈ కాలేజీలో అంతా సర్టిఫికేట్ సంపాదించి, ఎంఫిల్ సంపాదించి, క్వాలిఫికేషన్ని సంపాదిస్తే ఆ జ్ఞానం వల్ల లభించదు అని చెప్తున్నారు. అంటే బుద్ధిబలం అంటే విజ్ఞానమయ కోశం బాగా పనిచేయాలి. వేదాంతం అర్థం కావాలంటే ఒకటేనండి, విజ్ఞానమయ కోశం ఇట్ హ్యాస్ టు ఫంక్షన్, పూర్తిగా ఫంక్షన్ చేయాలి. కొంచెం కాదు, పూర్తిగా. అది ఎవరికో, ఎవరికో ఏమిటి, నాకే అని చెప్పి అనుకోవాలి. విజ్ఞానమయ కోశం పూర్తిగా పనిచేయాలి. అందుకని మేధా సూక్తం చదువుతాం. మేధాం దేవి అని, ఓ మేధాదేవి, నాకు మేధాశక్తినివ్వు, ఆ విజ్ఞానమయ కోశాన్ని, బుద్ధిబలాన్ని పెంచు అని చెప్పి అడుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే నిద్ర మత్తుగా ఉంటుంది, నిద్ర వస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే అర్థం కావట్లేదు కదా, ఎలాగో నిద్ర వస్తుంది. ఇంకా ఇంకా నెగ్లిజెన్స్ ఎక్కువైపోతుంది అంటే తమస్సు ఎక్కువైపోతుంది. తమస్సు ఉండకూడదు మనిషి దగ్గర. అది బలం అంటే. తర్వాత ప్రమాదం అంటే నిర్లక్ష్యం అని అర్థం. తెలుగులో అచ్చమైన తెలుగులో చెప్పాలంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం లేకుండా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండడం ఒక బలహీనం. అప్రమాద అంటే నిర్లక్ష్యం లేకుండా ఉండడం అప్రమాద. ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఇవన్నిటి నుంచి తప్పించుకొని రావాలి. నది ఏం చేస్తుందండి? నది పారుతున్నప్పుడు ఆ కొండ, చిన్న చిన్న కొండలన్నీ, రాళ్ళన్నీ అడ్డం వస్తాయా లేదా? అడ్డం వచ్చినని చెప్పి అక్కడే కూర్చుంటుంది అన్నది, పొంగి పొరలి ఆ రాయిని దాటి ఇటు వచ్చి ఆ రాయిని చూస్తుంది, ఏ నువ్వు ఉంటే నాకెంత అని చెప్పి దాటి వచ్చేస్తుంది. అలా ఉండాలి, నదిలాగా ప్రవహించాలి. నది ప్రవహిస్తుంటే ఎన్ని రాళ్ళు, ఎన్ని అడ్డం వస్తాయి, అయినా కూడా దాని వాటన్నిటి నుంచి దాటి వస్తుంది నది. అదేవిధంగా ఈ యొక్క ముముక్షు కూడా ఈ అడ్డంకులు, కుటుంబంలో ఉన్నటువంటి అడ్డంకులు, రకరకాల వ్యక్తులు, రకరకాల సమస్యలు, రకరకాల శారీరకంగా మిగతా వ్యక్తుల మూలంగా అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి, వీటన్నిటి దాటి బయటపడాలి. అది అప్రమాద అంటే అలర్ట్గా ఉండాలి అని అర్థం. ప్రమాద అంటే ఏమిటి? అలర్ట్గా లేకపోవడం. క్లాస్ ఎప్పుడు ఉందా, ఎప్పుడు లేదా అని చెప్పి తెలుసుకోవాలి. ఏం పాఠం చదువుతున్నాం, ఏ శ్లోకం చదువుతున్నాం, ఏ మంత్రం చదువుతున్నామా తెలియాలి. 15 నిమిషాల సేపు వెతుకుంటూనే కూర్చుంటే అండి, ఇదంతా ప్రమాదం అని అర్థం, బలహీనత. అప్రమాదంగా ఉండాలి అంటే ఏమిటి? దట్ మై అలర్ట్నెస్నెస్ ఈజ్ నాట్ సఫిషియంట్ అని అర్థం. తప్పుగా ఏమను, మన బలహీనత మనం తెలుసుకోవాలా లేదా? అది అప్రమాద ఉండాలి. తర్వాత జ్ఞానం అంటే, తపః అంటే జ్ఞానం. ఇక్కడ తపస నలభ్య అంటే వేదాంత విచారం చేస్తూ ఉండాలి. శాస్త్రం అనేటువంటిది మనకు అద్దం లాంటిది. అద్దం దేనికోసం చూస్తామండి? అద్దం ముఖం చూడడానికి చూస్తాం అంతే కదా. మీకు ఏమైనా అద్దం మీద అభిమానమా, ప్రేమ ఏదన్నా ఉందా? ఏమీ లేదు. అద్దం మీద ఏదన్నా ప్రేమ ఉంటే దేనికండి? ముఖం చూడుకోవడానికి. అలాగే శాస్త్రం ఇది ఒక అద్దం లాంటిది. ఇప్పుడు ముండకోపనిషత్తు చదువుతున్నాం కదా, ఇది ఒక అద్దం లాంటిది. ఇందులో చూస్తుంటే, చదువుతుంటే ఏమవుతుంది? నా ఆత్మ తెలుస్తుంది అందులో, వింటూ ఉంటే. అందుకని శాస్త్ర దర్పణం అన్నారు. ఏముందయ్యా పుస్తకంలో, అన్ని మంత్రాలే కదా, పదాలే కదా అంటారు చాలామంది. కళ్ళు మూసుకొని కూర్చో, ధ్యానం చేయి, కానీ పుస్తకంలో ఏముంది, ఆత్మ పుస్తకంలో ఉందా అని అంటాడు. రే, నీ ముఖం అద్దంలో ఉందా, ఎందుకు చూసుకుంటావు? వాళ్ళ నీ ప్రశ్న అడగాని. ఆత్మ పుస్తకంలో లేదు కదా, ఈ ముండకోపనిషత్తులో ఉందా, ఈ పదాలు చూస్తే నీకు ఆత్మ వస్తుంది, తెలుస్తుందా అని అడుగుతాడు. అట్లాంటి వాళ్ళకి ఏం ప్రశ్న వేయాలి? నీ ముఖం నీ దగ్గరే కదా ఉంది, నువ్వెందుకు అద్దం చూసుకుంటావు? అడగండి. అవును, నా ముఖం ఇక్కడే ఉంది, కానీ నా ముఖాన్ని నేను చూసుకోలేను కదా. నా ముఖం చూసుకోవాలంటే నాకు అద్దం కావాలి కదా. అద్దంలో ముఖం లేదని నాకు తెలుసు. చెప్పండి సమాధానం. ఎవరికో చెప్పక్కర్లేదు, మన మనసుకి మనం చెప్పుకోవాలి. అద్దంలో ముఖం లేదు, అద్దంలో ముఖం కన ఉన్నది అని చెప్పి నేను చూడడం లేదు. ఎందుకు చూస్తున్నానండి అద్దం? అద్దంలో నా ముఖం యొక్క ప్రతిబింబం చూడడం వల్ల ఈ ముఖం ఎలా ఉన్నదో నాకు తెలుస్తుంది. చూడండి ఎంత విచిత్రం. భగవంతుడు ఇన్ని సృష్టించాడు, మన ముఖాన్ని మనం చూసుకోకుండా చేశాడు. ఎవరైనా మీ ముఖాన్ని మీరు చూసుకోగలరా చెప్పండి? మీరేమిటి, నేనే చూసుకోలేను. చూసుకోగలవా? వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తా ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇక్కడ ఇంపాసిబుల్, అద్దంతో చూసుకోవాల్సిందే. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత మిస్ యూనివర్స్ అయినా కూడా అద్దంలో చూసుకోవాల్సిందే కదా. అదేవిధంగా శాస్త్రంలో ఆత్మ లేదు, ముండకోపనిషత్తులో ఆత్మ ఉందని చెప్పలేదు. ఎవరైతే చదువుతున్నాడో ఆ ఆత్మ ఇక్కడే ఉన్నది, ఆ ఆత్మ అందులో ప్రతిఫలిస్తుంది, తెలుస్తుంది, ఇలా ఉందని తెలుసుకోగలుగుతాడు. అది శాస్త్ర దర్పణం అంటే. అర్థమైందా? ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని ఈ యొక్క తపః అంటే జ్ఞానం అని అర్థం. ఎంత నాలెడ్జ్ పొందినప్పటికీ పొందలేడు. అలింగాత్, వైరాగ్యం లేకుండాను పొందలేడు. ఇవన్నీ బలహీనతలు అన్నమాట. వైరాగ్యం లేకపోవడం, కావలసినటువంటి చేయవలసినటువంటి శ్రవణం జ్ఞానం పొందకపోవడం, ఇవన్నీ కూడా లోపాలు మనిషికి. అందుకని బాగా చదివి జ్ఞానం పొందాడన్నా కూడా లభించదట. మరి దేనివల్ల లభిస్తుంది అంటే, ఏష ఆత్మ తస్య యహ విద్వాన్ యతతే ఏతైర్ ఉపాయై విశతే బ్రహ్మధామ. ఉపాయం ఉందండి దానికి. ఈ బ్రహ్మధామాన్ని పొందడానికి ఉపాయం ఉంది, ఆ ఉపాయాన్ని తెలుసుకోవాలి. మెథడ్ ఉంది దానికి, ఆ పద్ధతి ఉన్నది. అది తెలుసుకున్న వాడికే ఇది లభిస్తుంది అని చెప్తున్నది. అంతేగాని నేను అన్నీ చదివానండి, నాకు చాలా బాగా జ్ఞానం ఉన్నదండి అని చెప్పి అనుకుంటాడు చూసారా? డౌట్ఫుల్ వెదర్ షీ నోస్ ద ఆత్మ ఆర్ నాట్, డౌట్ఫుల్. ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వైరాగ్యం లేకపోతే రాదు. వైరాగ్యం లేకపోవడం ఒక బలహీనత. ప్రమాదం అంటే నెగ్లిజెన్స్ ఒక బలహీనత. కాబట్టి నెగ్లిజెన్స్ అంటే ఏమిటి? శంకరాచార్య వారు భజగోవిందులో చెప్పారు, బాలస్థావత్ క్రీడాసక్త, తరుణస్థావత్ తరుణీయసక్త. నెగ్లిజెన్స్ అనమాట. ఈ ప్రపంచంలో వాటిలో పడి మనిషి తన కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు, అది నెగ్లిజెన్స్. జ్ఞానం చెప్పి అది చదువుతాడు, ఇది చదువుతాడు, ఆ పుస్తకం చదువుతాడు, ఈ పుస్తకం చదువుతాడు, ఎక్కడెక్కడికి వెళ్తాడు, ఆ లైబ్రరీ యూనివర్సిటీ అంటుంటాడు, తిరుగుతాడు. కానీ ఒక గురువు దగ్గరికి వెళ్ళి క్షుణ్ణంగా సరిగ్గా చదవయ్యా అంటే చదవడు. స్కాలర్షిప్ను సంపాదిస్తాడు కానీ చదవవలసిన విధంగా చదవడు. బుద్ధి పనిచేయదు, ఏం చేస్తాం? ఎక్కడో అక్కడ తప్పుటడుగు వేసేస్తాడు, మిస్ అవుతాడు అన్నమాట ట్రాక్. వైరాగ్యం ఉండదు మనిషికి. వైరాగ్యం లేకపోతే ఏమొస్తుందండి జ్ఞానం? ఇంద్రియ జయం లేదు, మనో నిగ్రహం లేదు, ఏమీ లేదు. జ్ఞానం అది మాత్రం ఉంది, స్కాలర్షిప్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది చాలా. వైరాగ్యం లేదు, వస్తుందా? రాదు. కానీ ఎవరికి వస్తుందంటే ఉపాయై విశతే, విత్ దీస్ క్వాలిఫికేషన్స్, హూ ఈజ్ డిస్క్రిమినేటివ్ అంటే విద్వాన్ అంటే వివేక శక్తి కలవాడు. వివేక శక్తి కలిగినటువంటి వ్యక్తికి మాత్రమే ఇది లభిస్తుంది అని అర్థం. అలింగాత్, లింగం అంటే వైరాగ్యం. రాగద్వేషాలు లేకుండా ఉండడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటి? లైక్స్ అండ్ డిజ్లైక్స్, రాగం ద్వేషం, ఐ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ దిస్, ఐ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ దిస్, ఇవి తీవ్రంగా ఉండకూడదు. ఆ యొక్క రాగద్వేషాలు ఉన్నాయంటే మనిషికి ఆత్మ లభించదు. అందువల్ల వైరాగ్యం రావాలి. ఇప్పుడు మనకు చిన్నపిల్లవాడు గోళీలు ఆడుతూ ఉంటాడు చిన్న వయసులో, ఇప్పుడు మీరందరూ కూడా ఆడి ఉంటారు గోళీలు చిన్నప్పుడు, బెలూన్తో ఆడుకొని ఉంటాం. ఇప్పుడు ఎవరైనా బెలూన్ కావాలని అడుగుతారండి మీరు? గోళీలతో ఆడుకుంటాం అని అడుగుతారా? ఎందుకని? వైరాగ్యం, దాని మీద మనకు ద్వేషం లేదు, కోరిక లేదు. ఎందుకంటే విముక్తులం. వైరాగ్యం చూడండి ఎంత వైరాగ్యం, బెలూన్ మీద వైరాగ్యం. ఆ బెలూన్ మీద ఎట్లా వైరాగ్యం ఉందో ఈ ప్రపంచం మొత్తం మీద అట్లా వైరాగ్యం ఉండాలి. ఉంటే ఇక్కడే ఇప్పుడే ఆత్మ సాక్షాత్కారం. ఇప్పుడు మనందరం ప్రపంచం అనే బెలూన్ ఇష్టపడేటువంటి పిల్లలం అని అర్థం. పిల్లలు ఎలాగైతే బెలూన్ అంటే ఇష్టపడతారో మనం కూడా ఈ ప్రాపంచిక సుఖాలనేటువంటి బెలూన్స్, గోళీలు వీటి మీద ఇష్టపడుతున్నాం. వైరాగ్యం లేదు పూర్తిగా. మా అమ్మాయి, మా అబ్బాయి, మా కోడలు, మా మనవడు, మా మనవరాలు, ఇదే ఆలోచన. బ్రహ్మ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి బ్రహ్మ? చింతన ఎక్కడుంది? అందుకని ఎవరైతే చింతన చేస్తారో, ఎవరైతే ఆలోచిస్తుంటారో, ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో, సమయానందరినీ దానికి ధారపోస్తారో వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళకి ఈ జన్మలో ముక్తి దొరుకుతుంది. అది అర్థం. ఎంత బలం, ఎంత ఇన్ఫర్మేషన్, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ వైరాగ్యం లేకపోతే లభించదు. మిగతా అది వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.